క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ గుడ్ ఫ్రైడే శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఎంబి జియోన్ సంఘం, చిన్న చింతకుంట, అలాగే ఈ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభు యొక్క శుభములు అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ విధంగా మీతో కలిసి ఈ సహవాసంలో దేవుని వాక్యాన్ని అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో నాకు ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని బట్టి మరి ఎంబి జియోన్ సంఘం, చిన్న చింతకుంట, సంఘ కాపరి, సంఘ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదివిన వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2:21-22 వచనాలు మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ రోజున మరి సార్వత్రిక సంఘం, ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రపంచమంతా కూడా ఈ గుడ్ ఫ్రైడేని ఈ కరోనా దినాలలో మరి ఎవరి గృహాలలో వారే ఉండగా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ఈ ఇలాంటి కాన్ఫరెన్స్ల ద్వారా మనం కలుసుకొని ఈ విధంగా సిలువ ధ్యానాన్ని చేయటానికి దేవుడు మనకు అనుకూలపరిచిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. నేను సిలువను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలను నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. సిలువ అని అనటంతో సిలువలో ప్రాముఖ్యంగా రెండు కర్రలను మనం చూస్తాం. సిలువ అనగా రెండు కర్రల కలయిక. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ మనకి రెండు కర్రలు అనే మాట మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో అక్కడక్కడ రెండు కర్రలు ఉన్నాయి. ఎక్కడున్నాయో నేను మీకు తెలియచేస్తాను. జకరియా గ్రంథం 11:7 అక్కడ రెండు కర్రలు మనం చూస్తాం. నేను చదువుతున్నాను, జకరియా గ్రంథం 11:7. కాబట్టి నేను సౌందర్యం అనునట్టియు బంధం అనునట్టియు రెండు కర్రలు అనే మాట చూస్తాం. అలాగే మరొక స్థలంలో మనకి బాగా తెలిసిన కీర్తన భాగంలో కూడా 23 మనం చూస్తే 4 అక్కడ కూడా రెండు కర్రలు ఉన్నాయి. నీ దుడ్డు కర్ర, నీ దండం అనే మాట కూడా అక్కడ చూస్తాం. అంటే అక్కడ కూడా రెండు కర్రల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే పాత నిబంధనలో కూడా మనం రెండు కర్రలు చూస్తాం. పాత నిబంధనలో కూడా రెండు కర్రలు ఉన్నాయి. మనం మోషే చేతిలో కర్ర, అలాగే ఆహరోను చేతిలోని కర్ర, అక్కడ కూడా రెండు కర్రలు మనం చూస్తాం. మోషే చేతిలో కర్ర అది దేనికి సాదృశ్యం అని అంటే, మోషే చేతిలోని కర్ర అది ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రం ఏం చెప్పిద్దనంటే, ధర్మశాస్త్రం ఒక మనిషి యొక్క పాపాన్ని చూపిస్తుంది. మనిషి పాపం చేస్తే తను ఏ పాపం చేశాడో ధర్మశాస్త్రం మనిషి యొక్క పాపమును చూపిస్తుంది. ఈ మాట మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 మనం చూస్తే, మనం 15:55, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముల్లు పాపం, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే అని చూస్తాం. కనుక పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మనిషి యొక్క పాపాన్ని చూపిస్తుంది, తను ఏ పాపం చేశాడో. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తే తప్ప మనిషిని పాపం నుంచి విడిపించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అద్దం లాంటిది. అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు మన ముఖం మీద ఏ మచ్చలున్నాయో, ఏ డాట్స్ ఉన్నాయో, అద్దం మన ముఖం మీద ఉన్న మచ్చల్ని చూపించగలదే కానీ అద్దం మన ముఖం మీద ఉన్న మచ్చల్ని తుడవలేదు. అలాగే ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని చూపిస్తుంది. ఆ పాపానికి వచ్చే శిక్ష ఏంటో, పాపము వలన వచ్చు జీతం మరణం అని ధర్మశాస్త్రం చెప్పింది. పాపం చేసిన వాడు ఖచ్చితంగా మరణించాలనే సత్యం, అది మోషే కర్ర. అలాగే అహరోను కర్ర కూడా మనం చూస్తే, అహరోని యొక్క కర్ర ఏంటంటే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా పాపం, పాపమే, పాపం చేసిన వాడే. పాపం లేని మనుషులు భూమి మీద ఎవ్వరూ ఉండరు. కాబట్టి అహరోను కర్ర ఏం చెప్పిద్దనంటే, ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుట ఎవరో నిలవగలం, కనుక పాపములను క్షమిద్దాం అని చెప్పే ఆ కర్ర అది అహరోను కర్ర. మోషే కర్ర అది సత్యం, అహరోను కర్ర అది కృప. కృప ఈ సత్యం, ఈ రెండు కర్రలు ఎప్పుడైనా కలుస్తాయా అని అంటే రెండు కర్రలు ఎప్పుడు కలవు. కానీ వినండి జాగ్రత్తగా, ఈ రెండు కర్రలు ప్రపంచంలో ఒకే ఒక్కసారి కలుసుకున్నాయి. 2020 సంవత్సరాల క్రితం మోషే కర్ర, అహరోను కర్ర, అనగా సత్యం పాపము వలన వచ్చు జీతం మరణం. అది మనిషి తప్పు చేశాడు కాబట్టి చనిపోవాలనేది అది మోషే కర్ర, అది సత్యం. అహరోను కర్ర ఈ కృప. ఈ రెండు కూడా 2020 సంవత్సరాల క్రితం ఒక స్థలంలో కలుసుకున్నాయి. చూడండి దేవుని వాక్యంలో 85వ కీర్తన, కీర్తనల గ్రంథం 85వ కీర్తన మనం చూస్తే 10వ వచనంలో అక్కడ ఇలా ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 10వ వచనంలో, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి అని మనం చూస్తాం. కృపా సత్యములు కలుసుకున్నాయి, ఈ రెండు కర్రలు కలుసుకున్నాయి. అలా కలుసుకున్న స్థలమే సిలువ. ఆ సిలువ మీద మరణించిన వ్యక్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సిలువలో ప్రాముఖ్యంగా ఈ రెండు కర్రలు చూస్తాం. ఒకటి నిలువు కర్ర, రెండవది అడ్డకర్ర. అడ్డకర్రని మనం ఏమని పిలుస్తాం అనంటే మైనస్ అని అంటాం. అడ్డకర్ర అంటే మైనస్. చూడండి దేవుని వాక్యంలో ఆది మానవుడైన ఆదాము అలాగే హవ్వ వారిని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు వారిని 7 గొప్ప ఆధిక్యతలు కలిగిన వారుగా దేవుడు మానవుల్ని చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు 7 గొప్ప ఆధిక్యతలు కలిగిన వాడుగా చేశాడు. ఏంటో అవి నేను ఆదికాండంలో నుండి చూపిస్తాను. చూడండి ఆదికాండంలో దేవుడు మనిషిని చేసినప్పుడు 1 నిత్య జీవం, అంటే మనిషి నిత్యము జీవించాలని చేశాడు. ఆది మానవుల్ని దేవుడు చేసినప్పుడు వారు చనిపోవాలని చేయలేదు. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆదికాండం 2:17, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చస్తావు, తినకపోతే చావవు. అసలు దేవుడు మనిషిని చేసినప్పుడు చనిపోవాలని చేయలేదు. నిత్య జీవం, నిత్యమో జీవించాలని దేవుడు మానవుణ్ణి చేశాడు. 2వది నిత్య సహవాసం, అంటే మనిషిని దేవుడు చేసినప్పుడు తనతో నిత్యము సహవాసం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 3వది నిత్య మహిమ, దేవుడు మనిషిని మహిమలో, నిత్యము తన మహిమలో ఉండాలని చేశాడు. 4వది నిత్య సమాధానం, అంటే మనిషి ఎప్పుడూ సమాధానంగా ఉండాలని చేశాడు. 5వది నిత్య సన్నిధి, మనిషి ఎప్పుడు కూడా తన సన్నిధిలో, తన ప్రజెన్స్లో ఉండాలని చేశాడు. 6వది నిత్య సంతోషం, ఎప్పుడూ మానవుడు నిత్యము సంతోషించేవాడుగా ఉండాలని దేవుడు మానవుణ్ణి చేశాడు. 7వది నిత్య అక్షయత, అక్షయత అనంటే మనిషి ఎప్పుడు ఒకేలా ఉండాలని, ఆయన రూపంలో కూడా మార్పు లేకుండా ఉండాలని నిత్య అక్షయత కలిగిన వాడుగా దేవుడు మానవుణ్ణి చేశాడు. వినండి జాగ్రత్తగా, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఈ ఏడు గొప్ప ఆధిక్యతలు కలిగిన వాడుగా దేవుడు మానవుణ్ణి చేశాడు. ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య సహవాసం, మూడవది నిత్య మహిమ, నాలుగవది నిత్య సమాధానం, ఐదవది నిత్య సన్నిధి, ఆరవది నిత్య సంతోషం, ఏడవది నిత్య అక్షయత. ఈ ఏడు ఆధిక్యతలు కలిగిన వాడుగా దేవుడు మానవుణ్ణి చేస్తే మానవుడు ఈ ఏడు ఆధిక్యతల్ని కూడా పాపము చేసి పోగొట్టుకున్నాడు. వినండి జాగ్రత్తగా, మానవుడు పాపం చేయటం వల్ల ఈ ఏడు మైనస్ అయిపోయినాయి. సిలువలో నిలువకర్ర, అడ్డకర్ర, అడ్డకర్ర అంటే మైనస్, మైనస్ అంటే తీసివేయబడుట. మానవుడు పాపం చేసినప్పుడు ఈ ఏడు మైనస్ అయిపోయినాయి. ఒకటి నిత్య జీవం, యుగాయుగాలు నిత్యము జీవించవలసిన మనిషి బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి మెతూషల, 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఆయుష్కాలం తగ్గించబడతా వచ్చింది, 900 నుంచి 800, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అంటే దేవుడు నిత్యము జీవించాలని చేసిన మనిషి యొక్క ఆయుష్కాలం ఏమైందంటే పాపము ద్వారా తీసివేయబడింది, నిత్య జీవం పోయింది. రెండవది నిత్య సహవాసం, దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనిషిని చేస్తే పాపం చేయటం వల్ల ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఏదేనో తోటలో నుండి మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు. తర్వాత మూడవది నిత్య మహిమ, బైబిల్ ఎలా చెబుతా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు, అంటే నిత్య మహిమను పోగొట్టుకున్నాడు. తర్వాత నిత్య సమాధానం, పాపము వల్ల సమాధానం పోయింది, ఈ రోజున పాపంతో మానవుడు సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఐదవది నిత్య సన్నిధి, ఆయన సన్నిధిని పోగొట్టుకున్నాడు. తర్వాత సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, అక్షయతను పోగొట్టుకున్నాడు. ఈ ఏడు కూడా తీసివేయబడ్డాయి, మైనస్ అయిపోయినాయి. అంత మాత్రమే కాకుండా మనిషి పాపం చేయటం ద్వారా ఈ ఏడు పోవటమే కాదు, తను పాపము ద్వారా మరి 7 సంపాదించుకున్నాడు. ఈ 7 పాప ఫలితాలు ఏమేమి మానవుడు సంపాదించుకున్నాడు అనంటే చూడండి, చూపిస్తాను. ఆది కాండం 3:10 అక్కడ ఇలా ఉంది, ఆది కాండం 3:10, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి తాగుకుంటిని అని ఉంది. అంటే మానవుని యొక్క పాపము ద్వారా దేవుడిచ్చిని తీసివేయబడ్డాయి, మానవుడు మరి 7 సంపాదించుకున్నాడు. అందులో ఒకటి భయం, నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి అని ఉంది. అంటే భయం అనేది మానవుడు తన పాపంతో సంపాదించుకున్నాడు. ఈ రోజున మానవుడు భయపడుతున్నాడు, కరోనాకి భయపడుతున్నాడు, మరణం అంటే ప్రతి మనిషికి భయమే. ఈ భయం అనే మాట మానవుడికి ఎలా వచ్చింది అనంటే ఆదాము హవ్వల్ని చేసినప్పుడు వారికి భయము లేదు, వారు స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడైతే పాపము చేశారో మానవుడు మొదటిగా సంపాదించుకున్నది భయం. రెండవది చూడండి, మనం చూస్తే ఇదే 2:3, ఆది కాండం 3:16 ప్రయాస అనుంది, మానవుడు ప్రయాస సంపాదించుకున్నాడు. తర్వాత 3:17 శాపం అని ఉంది. తర్వాత 4:18 ముండ్ల తుప్పలు అని ఉంది. తర్వాత 5:19 చెమట అని ఉంది. 6:19 మరణం అని ఉంది. నేను చదువుతున్నాను 19:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని అన్నాడు. కాబట్టి మానవుడు పాపంతో ఏం సంపాదించుకున్నాడంటే చావు, అది 6. 7 మనం చూస్తే 24:00 మనం అక్కడ ఇలా ఉంది, ఆది కాండం 3:24, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కిరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలల్ని నిలబెట్టాడు. అంటే దేవుడు ఆదాము అవ్వల్ని మెడబట్టుకొని గెంటి వేశాడు. అంటే దేవునితో శాశ్వత ఎడబాటు మానవుడు పాపము ద్వారా తెచ్చుకున్నాడు. వినండి జాగ్రత్తగా, దేవుడేమో మానవుణ్ణి చేసినప్పుడు 7 ఆధిక్యతలు కలిగిన వాడుగా చేశాడు. నిత్య జీవం, నిత్య సహవాసం, నిత్య మహిమ, నిత్య సమాధానం, నిత్య సన్నిధి, నిత్య సంతోషం, నిత్య అక్షయత. అయితే మానవుడు పాపం చేయటం ద్వారా ఈ 7 మైనస్ అయిని, సిలువలో అడ్డకర్ర మైనస్, ఈ 7 మైనస్ అయిని, మైనస్ అవటం కాకుండా మరి 7 తెచ్చుకున్నాడు. వినండి, ఎవరు పాపం చేసినా దేవుడిచ్చినది పోద్ది, మరలా మరొకటి వస్తుంది. ఆ పాపము యొక్క నష్టం, ఆ పాపము యొక్క ఫలితం అవి అనుభవించవలసి ఉంటది. మానవుడు 7 పాపం ద్వారా తెచ్చుకున్నాడు. 1 భయం, 2 ప్రయాస, 3 శాపం, 4 ముండ్లతుప్పలు, 5 చెమట, 6 మరణం, 7 దేవునితో శాశ్వత ఎడబాటు. కాబట్టి పైనున్న దేవుడు మానవుడు పాపం చేయటం ద్వారా తనిచ్చినవే పోగొట్టుకున్నాడు, మరి 7 సంపాదించుకున్నాడు, పాపం తెచ్చుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి పాపము వలన వచ్చు జీతం మరణం, మరణము ద్వారా నరకం ఉంది. కాబట్టి దేవుడు తను చేసిన మానవుడు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పైనుంచి భూమి మీదకి ఓ నిలువుకర్రలాగా ఆయన ఈ లోకానికి పంపాడు. అడ్డకర్ర అది తీసివేత, నిలువుకర్రగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అడ్డకర్రకి నిలువుకర్ర కలవటం ద్వారా అది సిలువయ్యింది. అనగా సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, సిలువ మీదకి వెళ్ళటానికి ఆయన తన జీవితాన్ని అప్పగించుకొని సిలువ ద్వారా మానవుడు తన పాపంతో ఏవైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ సిలువ ద్వారా ఆయన మరల మానవుడికి తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు సిలువ మీద తన అమూల్యమైన రక్తాన్ని సిలువ మీద కార్చి మానవుడు ఏది పోగొట్టుకున్నాడో అవన్నీ సిలువ మీదకి ఆయన తీసుకున్నాడు. వినండి జాగ్రత్తగా, గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటంటే మానవుడు తన పాపంతో ఏం తెచ్చుకున్నాడో అదేమో ఆయన తీసుకున్నాడు, ఆయనలో ఉన్నది మనకిచ్చాడు. గుడ్ ఫ్రైడే అంటే ఎక్స్చేంజ్, అంటే మనది ఆయన తీసుకున్నాడు, ఆయనది మనకిచ్చాడు. మానవుడు పాపం చేశాడు, పాపం వలన వచ్చిన ఆ శిక్ష అది ఆయన తీసుకున్నాడు. తర్వాత మానవుడు పాపంతో ప్రయాసను తెచ్చుకున్నాడు. సిలువ ప్రయాస అది అంతా ఇంత కాదు. సిలువలో ప్రభు పడ్డ ప్రయాస, సిలువకు వెళ్ళకముందు కూడా ఆయన పడిన ప్రయాస అది అంతా ఇంత కాదు. వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు జీవితంలో 6 స్థలాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. 6 స్థలాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. 1 బెత్లహేము, 2 నజరేతు, 3 యోర్ధాను, 4 గెత్సెమనే, 5 గబ్బత, 6 గొల్గత. ఈ 6 స్థలాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటిది బెత్లహేము, నజరేతు, యోర్ధాను, ఈ 3 ఆయన ప్రారంభంలో ఈ 3 స్థలాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే గెత్సెమనే, గబ్బత, తర్వాత గొల్గత, ఈ చివరి 3 స్థలాలకి ఆయన చివరి దినాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. బెత్లహేమనంటే అది యేసు ప్రభు పుట్టాడు, బెత్లహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, యోర్ధానులో బాప్తిసం తీసుకున్నాడు. ఈ 3 స్థలాలు ఆయన ప్రారంభంలో చూస్తాం. అలాగే చివరి 3 ఏంటనంటే గెత్సెమనే తోట, గెత్సెమనేలో. గెత్సెమనే అనేది అది దేనికి సదృశ్యం అనంటే అది ఆత్మలో వేదన. గెత్సెమనేలో ఆయన ఆత్మలో వేదన పడ్డాడు. అంటే ఆయన గెత్సెమనేలో ఇలా ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తం అయితే ఆ గిన్నె నా యద్దు నుంచి తొలగించు అన్నాడు. ఇంతకీ ఆ గిన్నెలో ఏముంది అనంటే ఆ గిన్నెలో తండ్రితో ఎడబాటుంది. ఆ గిన్నె శ్రమలు, మరణం ఇవన్నీ చెబుతూ ఉంటాం, కానీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే తండ్రితో ఎడబాటు ఉంది. సిలువ మీద 4 మాట మనం ఎరుగుదాం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంటే దేవుడు తన కుమారుణ్ణి సిలువ మీద దాదాపుగా 3 గంటలు ఆయన సిలువ మీద తన చేయి విడిచిపెట్టాడు. అంటే అది అది ఆయన భరించలేకపోయి ఆత్మలో వేదన పడుతూ సాధ్యమైతే అది తొలగించు అన్నాడు. కానీ నా చిత్తము కాదు నీ ఇష్టమే అని చెప్పాడు. నీ ఇష్టం నీ చిత్తమే అని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. కనుక గెస్సెమనే అనేది ఆత్మలో వేదన. తర్వాత గబ్బాత అనేది ఇది మానసిక వేదన. గబ్బాత అంటే మానసిక వేదన. ఇది ఎలా అంటే యేసు ప్రభుని దాదాపుగా గురువారం రాత్రి ఆయన ప్రభు బల్ల అయిపోయిన తర్వాత ఆయన గెస్సెమనేలోనికి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇస్కరియోతు యోధ మధ్యరాత్రిలో యేసు ప్రభుని పట్టుకున్న సమయం దాదాపుగా 2.5 గంటల ఆ ప్రాంతంలో యేసు ప్రభుని పట్టుకున్నారు. గురువారం రాత్రి 2.5 మధ్యరాత్రిలో తెల్లవారుజాము 2.5కి యేసు ప్రభుని పట్టుకున్నారు. 2.5 నుంచి ఉదయం 6.5 లోపు 6 సార్లు ఆయనకి తీర్పు జరిగింది. వినాలి జాగ్రత్తగా, 2.5 నుంచి 6.5 వరకు 6 తీర్పులు జరిగినాయి. మొదటిగా తీర్పు తీర్చింది అన్న, రెండవదిగా కైఫా, మూడవది సన్హెడ్రిన్ సభ, నాలుగవది పిలాతు, ఐదవది హేరోదు, 6వది పిలాతు. ఇలా 6 సార్లు తీర్పు తీర్చబడింది. మొదటిగా అన్న, రెండవది కైఫా, మూడవది సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభలో 72 మంది ఉంటారు. 72 మందిలో 24 మంది పెద్దలు, 24 మంది శాస్త్రులు, 24 మంది ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మత పెద్దలు అంటే పరిసయ్యులు, 24 మంది చొప్పున అలా 72 మంది సన్హెడ్రిన్ సభలో ఉంటారు. ఇది మొదటి తీర్పు. ఈ మొదటి తీర్పులో ఇది మతపరమైన తీర్పు. మతపరమైన దాంట్లో ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడని ఆయనకి తీర్పు తీర్చారు. మతపరమైన తీర్పుల్లో మరణశిక్ష విధించే చట్టం లేదు కాబట్టి ఆయన్ని పిలాతు రాజు దగ్గరికి పంపించారు. మొదటిగా పిలాతు, తర్వాత 2వది హేరోదు, 3వది పిలాతు. పిలాతు 2 సార్లు తీర్పు తీర్చాడు. తర్వాత 5 సార్లు తప్పించడానికి ప్రయత్నం చేశాడు. 6 సార్లు ఇతనిలో ఏ నేరం నాకు కనబడలేదని చెప్పి ప్రజల కేకలను బట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సిలువకు అప్పగించబడిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ఇవి 2వ తీర్పులు. మొదటిదేమో మతపరమైన తీర్పు, తర్వాత పిలాతు, హేరోదు, పిలాతు, ఇవి రాజకీయపరమైన తీర్పు. రాజకీయపరమైన తీర్పులో నేను రాజునని చెప్తున్నాడు, ఈయనే యూదులకు రాజట, నేను రాజునని చెప్తున్నాడు కనుక అని రాజ్యపరమైన రాజకీయపరమైన తీర్పును ఆయనకు తీర్పు తీర్చారు. ఇలా యేసు ప్రభుకి 6 తీర్పులు జరిగినాయి. ప్రపంచంలో కోర్టులు ఎక్కడా రాత్రులుండవు. కోర్టులు ఎక్కడైనా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటాయి ప్రపంచంలో. కానీ యేసు ప్రభుని పట్టుకున్నది రాత్రి, తర్వాత 6:30 లోపే 6 సార్లు ఆయన్ని బోన్లో నిలబెట్టారు. ఒక ముద్దాయిని ఒకసారి బోన్లో నిలబెట్టినప్పుడు మరలా అదే రోజు బోన్లో నిలబెట్టే చట్టం ప్రపంచంలో నేటి వరకు ఎక్కడా లేదు. వాయిదా వేస్తారు, ఈ రోజు ఎవరైనా నిలబడితే వాయిదా వేస్తారు. కానీ యేసు ప్రభుని 6 సార్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి 6 సార్లు తీర్పు తీర్చి 6:30కి ఆయన్ని సిలువ వేయండి పిలాతు సిలువకు అప్పగించాడు. విశ్వనందు ప్రియులారా వినండి, 6వ 5వ స్థలం ఏంటంటే గబ్బాత. గబ్బాత అనంటే సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనుషుల ఎదుట ఆయన మౌనిగా నిలబడ్డాడు. వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటే ఆయన నిలబడిన స్థలాన్ని గబ్బాత అని అంటారు. గుడ్ ఫ్రైడే అనంటే దేవుడికి మానవుడు తీర్పు తీర్చిన దినం. దేవుడికే మనిషి తీర్పు తీర్చాడు. వాళ్ళందరూ ఒక రోజున ఆయన ఎదుట నిలబడతారని ఆయనకు తెలుసు. కానీ వాళ్ళు తీర్పు తీరుస్తా ఉంటే ఆయన వారికి అప్పగించుకున్నాడు. అంటే ఆయన ఎంతగా ఆయన వేదన పడ్డాడు. అందుకే దీన్ని మానసిక వేదన అని అంటారు. గెత్యమని అనేది ఆత్మలో వేదన, గబ్బత అనేది మానసిక వేదన, గొల్గొత అనేది ఇది శారీరక వేదన. శారీరక వేదన గబ్బత అనేది మానసిక వేదన, గొల్గొత అనేది శారీరక వేదన. అంటే యేసు ప్రభుని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అన్న దగ్గర నుంచి కైఫా దగ్గరికి, కైఫా దగ్గర నుంచి సన్హెడ్రిన్ సభ దగ్గరికి, సన్హెడ్రిన్ సభ నుంచి పిలాతు, పిలాతు నుంచి హేరోదు, హేరోదు నుంచి పిలాతు, ఇలా ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన్ని ఈడ్చుకొని పోయారు. ఒక ఏదో ఒక గొర్రెపిల్లని ఈడ్చుకొని పోయినట్లుగా లూకాసు వార్తలో ఉంటది. ఆయన్ని ఈడ్చుకొని పోయారు. తర్వాత ఈలోపే ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, జుట్టు పట్టుకొని లాగారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఇవన్నీ కూడా శారీరక వేదన. గెస్సమని ఆత్మలో వేదన, గబ్బాత మానసిక వేదన, గొల్గొత శారీరక వేదన. అలా తీర్పులు అయిపోయిన తర్వాత పిలాతు సిలువకు అప్పగించాడు. అలా సిలువకు అప్పగించినప్పుడు సిలువ నిలువకర్ర 15 అడుగులు, అడ్డకర్ర 8 అడుగులు, సిలువ బరువు 150 కిలోలు, మోసిన దూరం దాదాపుగా 6 మైళ్ళు అంటే 10 కిలోమీటర్లు. పిలాతు ఆ కోర్టులో నుంచి గొల్గొతా కొండ వరకు కూడా దాదాపుగా 6 మైళ్ళని చరిత్ర చెబుతా ఉంది. ఆ బరువైన సిలువను ఆయన మీద మోపి ఎత్తైన కొండ మీదకి ఆ యెరూషలేము వీధుల్లో 6:30 నుంచి 9 గంటల వరకు కూడా ఆయన ఆ యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టుకుంటూ, తర్వాత దుర్భాషలాడుకుంటూ తిట్టుకుంటూ ఆయన ఆ సిలువ మోసుకొని ఎత్తైన కొండ మీదకి ఆయన్ని తీసుకొని వెళ్ళారు. ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ 3 మేకలతో సిలువ మీద పడుకోబెట్టారు. సిలువ మీద పడుకోబెట్టి 3 మేకలతో ఆయన్ని తన చేతుల్లోనూ తన కాళ్ళల్లోనూ శీలలు దిక్కొట్టి ఆ సిలువ మీద పడుకోబెట్టిన ఆయన్ని ఆ సిలువను పైకి లేపి అలా కిందకి వేస్తే, ఒక్కసారి ఆయన అలా వేయబడ్డప్పుడు ఆయన వేసిన ఆ గావు కేకకి ఎక్కడో పిలాతు కోర్టులో ఉన్న 24 గుర్రాలు పారిపోయినాయి అంట చరిత్ర చెప్తుంది. నేటి వరకు అవి దొరకలేదు. ఆ తర్వాత ఆయన సిలువ మీద ఆయన పడ్డ బాధ అది కూడా అంతా ఇంత కాదు. సిలువ బాధ అది చాలా క్రూరాతి క్రూరమైన బాధ. ఆనాటి దినాల్లో తప్పులు చేసిన వాళ్ళకి మొదటి శిక్ష రాళ్లతో కొట్టి చంపటం, రెండవది ఖడ్గంతో చంపటం, ఫైనల్ ఏంటంటే పెద్ద పనిష్మెంట్ ఏంటనంటే సిలువ మరణం. సిలువ మీద ఒక వ్యక్తి ఉండగా ఆయన చనిపోయే వరకు సిలువ మీదే ఉంచుతారు. తర్వాత కాళ్ళు చేతులు కట్టివేయబడతాయి. ఆ తర్వాత తన తల మీద రక్తం స్రవిస్తూ ఉంటే పైన కాకులు గ్రద్దలు వారి కళ్ళల్లో పొడుచుకొని తింటూ ఉంటే ఆ బాధ అది ఏ మానవుడు వివరించలేడు, ఏ బోధకుడు బోధించలేడు, ఏ చిత్రకారుడు చిత్రించలేదు. అంత ఘోరమైన సిలువ మరణానికి యేసు ప్రభుని అప్పగించారు. పిలాతు యేసు ప్రభు సిలువ మీద చనిపోకముందే 300 మందిని సిలువ మీద చంపాడు. వారు చనిపోయినప్పుడు సిలువకు ఏ విలువ రాలేదు, కానీ యేసు ప్రభు చనిపోవటం ద్వారానే సిలువకు విలువ వచ్చింది. కనుక యేసు ప్రభు సిలువ మీద 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. 9 నుంచి 12 గంటల వరకు సిలువ మీద 3 మాటలు పలికాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెనో అని ఉంది. 12:03 అది చీకటి టైం. తర్వాత 3 గంటల నుంచి తర్వాత 4 మాటలు సిలువ మీద పలికాడు ఆయన. ఆ 12:03 ఆయన టైంలో ఆయన అనుభవించిన బాధ ఏ మానవుడు చూసి బ్రతకలేడట. సర్వలోకంలో ఉన్న మానవులందరి పాపాలు తన మీద పడ్డప్పుడు ఆయన అనుభవించిన బాధ, మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు చీకటైపోయాడు అంటే సృష్టి చూడలేకపోయింది, తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడు, ఏ మానవుడు ఆయన పడ్డ బాధ చూసి బ్రతకలేడట. కనుక మనల్ని ఎవరైనా తిడితేనే, మన ముఖం మీద ఉమ్ము తుంపర్లు పడితేనే మనము సహించలేము. కానీ యేసు ప్రభు ఆయన శారీరకంగా అనుభవించిన బాధ అది అంతా ఇంత కాదు. కనుక గెస్సెమనేలో ఆత్మలో వేదన, తర్వాత గబ్బాత మానసిక వేదన, గొల్గొత శారీరక వేదన, ఇన్ని బాధలు ఆయన అనుభవించింది దేని కొరకు అనంటే అది మన కొరకే. కనుక మానవుడు పాపం చేశాడు, పాపంతో దేవుడిచ్చిన ఔన్నత్యాలు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవటమే కాకుండా పాపంతో తెచ్చుకున్న ఫలితాలను అంటే మరణం, ప్రయాస, శాపం ఇలాంటి వాటన్నిటినీ కూడా ఆయన సిలువ మీదకి తను తీసుకొని తనలో ఉన్న జీవం మనకిచ్చాడు. అందుకే ఇది గుడ్ అయింది. లేకపోతే మిగతా దినాల్లాగానే ఈ దినం కూడా ఉండేది. కానీ ఇది గుడ్ ఫ్రైడే ఎందుకయిందంటే, మన పాపం, మన శాపం, మన ప్రయాస, మన కష్టం, మన దుఃఖం, మన వేదన ఇవన్నీ ప్రభు తను తీసుకొని తనలో ఉన్నది ఆయన మనకిచ్చాడు. మానవుడు ఏది పోగొట్టుకున్నాడో సిలువ ద్వారానే ఇప్పుడు మనం పొందుకోగలం. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారికి నిత్య జీవం, యేసును నమ్మిన వారికి ఆయనతో నిత్య సహవాసం, నిత్య మహిమ, నిత్య సమాధానం, నిత్య సన్నిధి, నిత్య సంతోషం, నిత్య అక్షయత, ఇవన్నీ కూడా సిలువ ద్వారా ఆయన మనకిచ్చి సిలువ విలువను ఆయన పెంచాడు. కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, అందుకనే పేతురు రాసిన ఆ పత్రికలో ప్రారంభంలో మనం చదివాం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అని అంటే, మనం ద్వారా, మన పాపాల ద్వారా వచ్చింది, తను తీసుకుని బాధపడ్డాడు, మనం తన అడుగు జాడల్లో నడవాలని. కాబట్టి ఆయన సిలువ మీద రూపం లేని వాడైపోయాడు, అది మన రూపం. తర్వాత ఆయన పడ్డ బాధలు అవి అంతా ఇంత కాదు, ఇన్ని శ్రమలు పడి ఆయన మనకి నిత్య జీవాన్ని ఆయన సిద్ధం చేశాడు. ఆయన నమ్మిన వారికి శాంతి, సమాధానం, తర్వాత నిత్య జీవం, నిత్య సమాధానం, ఇవన్నీ కూడా సిలువ ద్వారానే ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ సిలువ మీద మన కోసం మన స్థానంలో చనిపోయిన ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఇలాంటి గుడ్ ఫ్రైడే రోజునే ఒక అన్యుడు నన్ను ఇలా అడిగాడు. ఏమని అడిగాడంటే, సార్ సంవత్సరానికి 52 శుక్రవారాలు వస్తాయి, అసలు యేసు ప్రభు చచ్చిపోయిన రోజు గుడ్డెళ్ళికి అయింది సార్ అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు చనిపోయాడంటే, యేసు ప్రభు పాపం చేసి చనిపోలేదు, పాపం వల్ల ఆయనకు ఆ మరణం రాలేదు, అది నీ మరణం, నా మరణం. మనం పాపం చేశాం, మన పాపాలకి మరణం ఉంది, కాబట్టి మన పాపంతో వచ్చిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు, మన స్థానంలో ఆయన చనిపోయాడు, ఆయనలో ఉన్న జీవం మనకిచ్చాడు, కాబట్టి ఇది గుడ్ అయిందని చెప్పాను నేను. కనుక ఈ గుడ్ ఫ్రైడే నిజంగా మనకి జీవాన్ని తీసుకొచ్చిన దినం, నిత్య జీవాన్ని, నిత్య సమాధానాన్ని తీసుకొచ్చిన దినం ఈ గుడ్ ఫ్రైడే. కాబట్టి ఇలాంటి కార్యాలు చేసిన ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మాటల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ గుడ్ ఫ్రైడే శుభములు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్.